The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ వట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం ఫిబ్రవరి 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వారు సమర్పించే భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ వట్కూరి. ముందలుగా ఈ షో వింటున్నటువంటి శ్రోతలందరికీ నా ధన్యవాదాలు. మైండ్ మీడియా వారు సహకారంతో మన దేశం భారతీయత మన బాధ్యత ఏంటి, భారతీయ దృష్టికోణంలో నుంచి ఆలోచించి సాగేటువంటి ఈ షో వింటూ మీ ఫీడ్బ్యాక్, రివ్యూస్, కామెంట్స్ అన్నీ తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఫస్ట్ టైం వింటున్న శ్రోతలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి స్పెషల్ వెల్కమ్ టు ది షో. భారతీయత మన బాధ్యత అనే షోలో ఇవాళ శీర్షికలో మనం ఇప్పటికీ గత 3 నెలలుగా ఈ షో చేస్తూ వస్తున్నాం శ్రోతలారా. ఈ 3 నెలల్లో కూడా చాలా వివిధమైనటువంటి అంశాల గురించి మన భారతీయత బాధ్యత, మన భారతీయత తెలుపుకోవడంతో పాటు మన బాధ్యత కూడా ఏంటి అనే కాన్సెప్ట్ మీద అనేక దృష్టికోణంలో సాగేటువంటి ఈ షో చాలా టాపిక్స్, చాలా శీర్షికలు చేసుకున్నాము. అలాగే లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మనం సేవ్ టెంపుల్స్ అనే టాపిక్ మీద చేశాము. మీరు కనుక ఈ పాడ్కాస్ట్ వినాలంటే కనుక, ప్రీవియస్ షోస్ పాడ్కాస్ట్ వినాలంటే కనుక mindmedia.com వెళ్తే అక్కడ భారతీయత మన బాధ్యత అనే షోలో సెర్చ్ చేసినా కూడా మీ పాడ్కాస్ట్ అన్ని దొరుకుతాయి. బై డేట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మైండ్ మీడియా వారికి. మైండ్ మీడియా, MYIND మీడియా, MEDIA మీడియా అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఛానల్ దొరుకుతుంది. మీకు వేరియస్ టాపిక్స్ ఉంటాయి, కేవలం ఈ షోలో కాకుండా మీకు పాటలు కానీ వివిధమైనటువంటి అంశాల్లో, అంటే టెక్ షోస్ కానీ, లేకపోతే పాటలు సంబంధించింది కానీ, లేకపోతే పురాణ ఇతిహాసాల్లో సంబంధించింది కానీ, అలాగే కరెంట్ అఫైర్స్ కానీ, సో అలా వేరియస్ షోస్ ఉన్నాయి. మీరు mindmedia.com లోకి రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా కూడా మీరు వింటున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా కంటిన్యూస్గా 24/7 ఈ యాప్ రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఒకసారి ఇండియా నెంబర్స్ అండ్ US నెంబర్స్ చెప్తాను. 484-364-3471 US నుంచి కాల్ చేస్తే కనుక 484-364-3471. అలాగే ఇండియా నుంచి కాల్ చేయాలంటే కనుక 9885555672 ఇండియా నుంచి కాల్ చేసే నంబర్ 9885555672. ఇంకా షోలోకి మనం వెళ్దాము.
గుడ్ మార్నింగ్ అండి వెంకట్ గారు, ఉమాశంకర్.
గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ గారు. సో షోలోకి వెళ్లే ముందర ఈరోజు స్పెషల్ గెస్ట్ ని మనం పరిచయం చేసుకుంటూ మనం ముందరికి వెళ్దాము. ఈరోజు షో కొంచెం పెద్ద టాపిక్. ఆల్రెడీ మనం ఒకసారి భారతీయత మన బాధ్యతలో ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న టాపిక్ దేశం ధర్మం అనే టాపిక్ లో ఫస్ట్ శీర్షిక లో పార్ట్ 1 లో మనం చర్చించుకున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ గురించి. దాంతో మనం మాట్లాడటానికి ఉమాశంకర్ యాదవ్ గారు ఉన్నారు. ఉమాశంకర్ యాదవ్ గారు, వెల్కమ్ టు ది షో అండి.
నమస్కారం అండి. నమస్కారం అమెరికన్ నా తెలుగు భారతీయులందరికీ కూడా, అదేవిధంగా భారతదేశం నుండి తెలుగు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.
మళ్ళీ మీతో ఇట్లా షోని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఉమాశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం స్పెండ్ చేసి ఇక్కడ మీరు చేస్తున్న హిందూ జాగృతి సమితిలో మీరు కార్యక్రమాలు విజయవాడ ప్రచారకగా ఉంటూనే మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మీ టైం మాతో మా శ్రోతలతో పంచుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఈ పుల్వామా అటాక్ గురించి క్లుప్తంగా మనం చర్చించుకున్నాము. అలాగే మీరు ఫస్ట్ ఈ పుల్వామా అటాక్ గురించి మీ కామెంట్స్ తో మనం ఈ షో స్టార్ట్ చేసుకొని కాంటెక్స్ట్, ఈ రోజు షో శ్రోతలందరికీ, ఫ్రెండ్స్ అందరికీ ఒక మనం ఏంటంటే, ఈ రోజు షో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగేటువంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ, అలాగే 370 ఆర్టికల్ అంటే ఏంటి, అలాగే 35A ఆర్టికల్ గురించి, అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ వేర్పాటు వాదానికి కానీ లేకపోతే ఈ టెర్రరిజం కానీ ఉన్నటువంటి మూలాలు ఏంటి, కాశ్మీరీ పండితుల విషయాలు ఏంటి, అసలు కాశ్మీరీ పండితుల్ని ఎందుకు మన కాశ్మీర్ వ్యాలీలోంచి తరిమేశారు, ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటి, దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి, ఈ దృష్టికోణంలో మనమేం ఆలోచించాలి భారతీయులుగా. జమ్మూ అండ్ కాశ్మీర్ మన దేశంలోని ఒక ముఖ్యమైన భాగం కాబట్టి దీని పరంగా మనం ఏం ఆలోచించాలి, నాది కాదు అని అనుకోకుండా మనం ఏ దృష్టికోణంలోంచి ఆలోచించాలి అనే హైలైట్ ఇష్యూస్ తో మనం ఈ షో స్టార్ట్ చేసుకుందాం. ఉమాశంకర్ గారు, ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ ఫర్ పుల్వామా అటాక్ గురించి స్టార్ట్ చేద్దామండి.
ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను సార్, యాక్చువల్లీ ఆర్టికల్ 370 బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అప్పుడు ఇది చెప్తే నీకు కొద్దిగా బాగుంటుంది, సబ్జెక్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. సో ఈ యాక్చువల్లీ అంశం ఏంటంటే సార్, భారతదేశం ఎప్పుడైతే 1947 లో స్వతంత్రం వచ్చిందో అప్పుడు ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా బ్రిటిష్ పీపుల్ ఉన్న పరిస్థితులు మీకు అందరికీ తెలిసినవే. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు తెలిసిన నక్క చిత్రులు మీకు తెలిసిందే, వాళ్ళు రాజా హరిసింగ్ కి మైండ్ పాయిజన్ చేశారు. ఏమన్నారంటే నువ్వు సపరేట్ గా ఒక ఐడెంటిటీ కోసం ప్రయత్నం చెయ్యి, నీది సపరేట్ రాష్ట్రంగా నువ్వు డిమాండ్ చెయ్యి అని చెప్పి ఆయనకి బాగా ఎక్కించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. దానివల్ల హరిసింగ్ గారు ఏమన్నారంటే వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలో విలీనం చేయమని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు, రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో జమ్మూ కాశ్మీర్ రాజా, ఆయన అలా ఒప్పుకోలేదు, సపరేట్ ఐడెంటిటీ కావాలి నాకు అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలా డిమాండ్ చేయడం వల్ల అప్పుడు ఏమైందంటే ఇంకా రిక్వెస్ట్ మోడ్ లో చేస్తున్నాడు కాబట్టి సరే అని చెప్పి ఆయనకి కాశ్మీర్ సపరేట్ గా ఒప్పుకోవడం జరిగింది. కాశ్మీర్ ఎప్పుడైతే సపరేట్ గా ఒప్పుకున్నారో తన షేర్ ఆఫ్ సైన్యం ఎప్పుడైతే పాకిస్తాన్ కి వచ్చిందో మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ సైన్యం తీసుకుపోయి కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించారు వాళ్ళు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న రాజా సింగ్ యొక్క సైన్యం చిన్న ప్యూనీ సైన్యం కాబట్టి సైన్యం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ లోనే వాళ్ళు మొత్తం కంప్లీట్ గా శ్రీనగర్ జమ్మూ వరకు వచ్చేసారు. సో ఇంకా ఇమీడియట్ గా రాజా హరి సింగ్ తన యొక్క ప్రధాని పటేల్ గారి దగ్గర పంపించి రిక్వెస్ట్ చేయమని అడిగాడు. అయితే పటేల్ గారు వికటాటహాసంతో పక్కన నవ్వేశారు, మేము ఎందుకే సాయం చేయాలి, మీరు సపరేట్ దేశం కావాలనుకున్నారు, మీకు సపరేట్ ఐడెంటిటీ కావాలనుకున్నారు, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఆ మాత్రం డిఫెండ్ చేసుకోవాలని చెప్పి వ్యంగ్యంగా ఆయన అడగడం జరిగింది. సో ప్రధాని చాలా చతురుడు సార్, ఈ సమయంలో మమ్మల్ని కాపాడితే మేము మీకు విజయలే ఉంటామని చెప్పి రాజా గారు చెప్పమని చెప్పారని చెప్పేసి చెప్తే, సరే విధేయులు అట్లాంటి భారీ మాటలు వద్దు కానీ నాకు ఈ అసెషన్ మీద సైన్ చేయండి, భారతదేశంలోని అంతర్భాగంగా కాశ్మీర్ ఉండాలని చెప్పేసి పటేల్ గారు కండిషన్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ని అంగీకరణ చేస్తూ అసెషన్ మీద సైన్ చేసిన తర్వాత పటేల్ గారు సైన్యాన్ని పంపించారు. మరి ఎంత జోష్తో వెళ్ళారంటే సైన్యం పాకిస్తాన్ సేనల్ని పరుగులు పెట్టించి కాయగూరలు తరిగినట్టు తరిగేశారు వాళ్ళని. మరి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బోర్డర్ వరకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సైన్యం ఏం చేసిందంటే పాకిస్తాన్ లాహోర్ వరకు కూడా వెళ్తాము, మీరు మమ్మల్ని జస్ట్ అలా చూస్తున్నాడని చెప్పి పటేల్ గారు చెప్పారు. ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఫ్రీ చేశారో, కాశ్మీర్ కంప్లీట్ గా జమ్మూ కాశ్మీర్ మన చేతులకు వచ్చేసిందో, సైన్యం లాహోర్ వెళ్తుంది అని చెప్పగానే ఒకరికి మనసులో బెంగ పెట్టేస్తుంది ఆ మహానుభావుడు శ్రీమాన్ నెహ్రూ గారు. ఆయనకి బెంగ పెట్టేసుకుంది, ఆయన అన్నోన్ ఫర్ రీజన్స్, మీ అందరికి తెలిసిన రీజన్స్, ఆయన పుట్టడం భారతదేశంలో పుట్టాడు కానీ ప్రేమ మాత్రం కూడా మొత్తం మైనారిటీ సమాజం మీద ఆయనకి భయంకరమైన ప్రేమ, అది కొన్ని రీజన్స్ మీ అందరికి తెలిసిన విషయాలే. సో ఆయన ఇమీడియట్ గా దాన్ని సైన్యాన్ని పటేల్ గారిని అసలు సంప్రదించకుండా పటేల్ గారితో మాట్లాడకుండా అసలు యాక్చువల్లీ యుద్ధం సమయంలోని యుద్ధాన్ని ఆపాలంటే ఒక క్యాబినెట్ వేసి క్యాబినెట్ లో వాళ్ళందరూ కూడా కాల్ఫర్ చేయాలి యుద్ధాన్ని ఆపాలంటే, అసలు అలాంటివి ఏమి చేయకుండానే ఆయన ఇండివిజువల్ డెసిషన్ తీసేసుకొని పటేల్ గారిని సంప్రదించకుండా సేనల్ని వాపస్ పిలవడం జరిగింది. ఇది చాలా ద్రోహం అనే చెప్పాలి మన చరిత్రలోని, మరి శ్రీమాన్ నెహ్రూ గారు చేసినటువంటి రాజద్రోహం అని చెప్పొచ్చు దీన్ని. మరి ఇంత
ఇది ఏ సంవత్సరంలో జరిగింది?
1947 లోనేనండి.
1947 లోనే మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే శ్రోతలకు ఇంకొక విషయం మనం ఆల్రెడీ చేసుకున్న విషయం తెలియాల్సింది ఏంటంటే, 1947 లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిందని అందరు తెలుసు. అలాగే ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం శ్రోతలకి. ఫస్ట్ ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ ఇండియా విడిపోయింది ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. సో రిలీజియన్ మీద బేసిస్ మీద మాత్రమే బ్రిటిష్ వాళ్ళు మనకి పార్టీషన్ చేసి ఇచ్చారు అనే విషయం శ్రోతలందరూ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలా మంది ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఏదో మనకి చాలా ఏదో మనకేదో మంచి చేశారు అని అనుకునే వాళ్ళు చాలానే మంది ఉన్నారు. యాక్చువల్ గా నేను స్వతహాగా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రెండో విషయం శ్రోతలు తెలియాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ సుమారు 150 సంస్థానాలండి, ఆ నెంబర్ కరెక్టేనా నేను చెప్పేది?
500 సంస్థానాలండి,
500 సంస్థానాలుగా విడగొట్టి. అంటే ఏ ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం మీ ఇష్టం, మీరు ఎక్కడ మీరు స్వయం ప్రతిపత్తి కావాలంటే మీ ఇష్టం అని చెప్పి, అంటే ముక్కలు ముక్కలుగా ఇచ్చారు. అంటే ఇట్స్ నాట్ లైక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏ స్టేజ్ లో అయితే ఉందో ఆ స్టేజ్ లో బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలేదు. సో పటేల్ గారు, అందుకనే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ద యూనిటీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు కదా, పటేల్ గారికి మొన్న విగ్రహం కూడా స్థాపించాం మనం. సో ఆ పటేల్ గారి నేతృత్వంలో కేవలం రెండు సంస్థానాలు తప్ప, ఒకటి నిజాం ప్రభుత్వం, ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ రెండు సంస్థానాలు తప్ప మిగతా సంస్థానాలన్నీ కుడియడంగా ఆ ఇండియా రిపబ్లిక్ లో జాయిన్ అవటానికి ఒప్పుకున్నాయి. సో దీని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ జరిగింది, ఈ రోజు మనం ఉంటున్న భారతదేశం, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన అస్తిత్వానికి ఇప్పుడు మన భారతదేశానికి ఈ మధ్యలో చాలా జరిగింది అనే విషయం మాత్రం శ్రోతలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఉమాశంకర్ గారు, అది జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గానీ మనకి టాపిక్ లో క్లియర్ గా వెళ్ళలేము మనం.
అవునండి, ఎందుకంటే దేశాన్ని ఎందుకు రెండు ముక్కలు చేశారని మీరు బాగా చెప్పారు. ఎందుకంటే జనాభా, ముస్లిం జనాభా మేము ఎక్కువగా ఉన్నాము, భారతదేశంలో మాకు సేఫ్టీ లేదు, మాకు వేరే దేశం కావాలని అనుకున్నారు, ఆ దేశంలో వెళ్ళింది. సో ఇక పాయింట్ వచ్చేస్తే, నెహ్రూ గారు, శ్రీమాన్ నెహ్రూ గారు మరి పటేల్ గారిని పర్మిషన్ తీసుకోకుండా, పటేల్ గారిని అడగకుండానే మరి జమ్మూ కాశ్మీర్ నుంచి సైన్యాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి తింటేస్తూ ఆల్మోస్ట్ లాహోర్ దాకా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండి వాళ్ళు ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఎంటర్ అయిపోయి అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి ఈ నెహ్రూ గారు కాల్ఫర్ చేశారండి, విధానం ఆపేసేయమని చెప్పేసి సైన్యాలు వెనక్కి తీసుకొచ్చేయమని చెప్పి పిలిపించారు వితౌట్ ఆస్కింగ్ పటేల్ గారు. సో ఆ విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది, దాన్ని నిలిపేయడం జరిగింది.
శాఖ మంత్రి ఉమా గారు, పటేల్ అప్పుడు రక్షణ శాఖ మంత్రి.
అవునండి అవునండి, హోంశాఖ మంత్రి.
హోంశాఖ మంత్రి, ఓకే.
సో పటేల్ గారిని వారు సంప్రదించకుండా వారు వెనక్కి రికాల్ చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు అందరికీ తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ రాజా జయసింగ్ గారు మనకి కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ మన దేశంలో విలీనం చేసిన లేక ఇస్తే, ఆ లేక ఉందన్న విషయాన్ని పక్కన పెట్టేసి సంయుక్త రాష్ట్రాల సంఘం ఒకటి ఉంటుంది, అది వస్తుంది, కాశ్మీర్ మనతో కలవాలా లేదా అని చెప్పి వాడు పెద్దల మధ్యవర్తిత్వం చేస్తాడు అని చెప్పి దిక్కుమాలిన ఒక మధ్యలో వేరే వాడిని తీసుకొచ్చాడండి. మన మన దేశానికి మనం చేసుకోవాల్సినటువంటి విలీనాన్ని, మనం రాజ్యాన్ని మనం కలుపుకోవాల్సింది పోయి, దాన్ని మనకు ఐడెంటిటీగా ఇవ్వడానికి పోయి వేరే వాళ్ళకి పత్రం ఇచ్చాడండి. సామెత ఏదో పాత సామెత చెప్పినట్టు వేరే వాళ్ళకి పత్రం ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఎప్పటికీ మన దేశం శాంతంగా ఉంటే ఇష్టం లేదు, వాళ్ళ మన దేశం ఎప్పటికీ యుద్ధంలో కొట్టుకుంటూ ఉంటే ఆయుధాలు అమ్ముడుపోతాయని చెప్పేసి చాలా కుట్రపూరితంగానే వాళ్ళు పాకిస్తాన్ వేరుగాను కాశ్మీర్ వేరుగాను ఉండాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. అలాగే ఎప్పుడైతే ఇట్లా డిసిషన్ చేశారో ఈ అసిషన్ అనేది రాజా జయసింగ్ మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. దాంతో ఇంకా నెహ్రూ చేసేది అని లేక కాశ్మీర్ కి వేరే స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి తనే ఒక తీసుకురావడం జరిగింది. గోపాల స్వామి అయ్యంగర్ గారి తోటి ఒక ఆర్టికల్ 370 డిజైన్ చేయించాడు.
ఇక్కడ ఇప్పుడు ఈ స్వయం ప్రతిపత్తి అనేది యుఎన్ వాళ్ళు ప్రపోజ్ చేశారా, లేకపోతే నెహ్రూ గారు ప్రపోజ్ చేశారా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వయం ప్రతిపత్తి? అంటే రాజా జయసింగ్ గారు మనకి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయమని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి దాని తర్వాత ట్రూప్స్ ని పంపించిన తర్వాత కూడా ఈ స్వయం ప్రతిపత్తి అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఆల్రెడీ మన సైన్యం ఎల్ఓసి క్రాస్ చేసుకొని పాకిస్తాన్ వెళ్ళిపోయి మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఆధీనంలో తెచ్చుకున్న తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి ఎట్లయితే ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఎట్లయితే కన్సిడర్ చేయాలో అలాగే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఈ కొత్తగా ఈ స్వయం ప్రతిపత్తి అనేది ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎందుకు తీసుకొచ్చారు?
సార్ ఇది యాక్చువల్లీ ఇస్లామిక్ రూల్స్ రెగ్యులేషన్స్, దేశంలో ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎలా ఉండాలి అన్ని కూడా టర్కీ నుంచి వస్తాయండి ఆర్డర్స్ అన్ని కూడాను. ఈ విషయం చాలా మంది విస్మరిస్తూ ఉంటారు, టర్కీ నుంచి మొత్తం ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు జిన్నా మరియు అప్పుడు ఉన్న అబ్దుల్లా ఎవరైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా చాలా కుట్ర పూరితంగానే ఆర్టికల్ 370 డిజైన్ చేసేసారు ఆల్రెడీ చేసి, నెహ్రూ ద్వారా నాటకీయ పరిణామాల ద్వారా నెహ్రూ ద్వారా ప్రవేశపెట్టించారండి. అంటే ఆ కాశ్మీర్ ఇండియాతో ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చట్టాలు గానీ ఇండియా అయినా చట్టం చేసుకున్న ఆ చట్టం అక్కడ చెల్లదు అనే రకంగాను, అదే విధంగా ఆ డిఫెన్స్ ఆ కొన్ని విభాగాలు తప్ప అన్ని కూడా సపరేట్ ఫ్లాగ్ ఉండాలి, సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి అని ఇనిషియల్ గా పెట్టు కూడా ఉన్నారండి వాళ్ళు. ఇలాగ అనేకమైనటువంటి చట్ట రూల్స్ అని చేసి మరి దేశానికి కాశ్మీర్ ఎప్పటికీ దక్కకుండా చేయాలి, కాశ్మీరీలు స్థానిక కాశ్మీర్లు అందరూ కూడా మరి అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగాను అసలు చాలా దుర్మార్గంగా చట్టాన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఆ దానివల్ల ఏమవుతుందంటే మిగిలిన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరికి అక్కడ ఉద్యోగాలు లేకుండా, మిగిలిన వాళ్ళు ఎక్కడ కూడా అక్కడ ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా కొనకుండా ఆ చట్టాన్ని చేయడం జరిగిందండి. అక్కడ స్థానికంగా కాశ్మీర్ లో ఒకవేళ వెంకట ఊటుకూరి గారు కాశ్మీర్ లో పుడితే ఆయనకి పిఆర్ అని ఒకటి ఇస్తారండి, పర్మనెంట్ రెసిడెంట్ అనే సర్టిఫికేట్ ఇస్తారండి. ఇస్తారండి. ఒకవేళ కనుక పిఆర్ సర్టిఫికేట్ కనుక వెంకట గారికి ఉండి అక్కడ స్థానిక అమ్మాయి ఆయన పెళ్లి చేసుకుంటేనే ఆ అమ్మాయికి కూడా స్థానికత వచ్చేలాగా చేశారండి. ఒకవేళ అమ్మాయికి పిఆర్ సర్టిఫికేట్ ఉండి ఆ అమ్మాయి కనుక వేరే వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే నాన్ కాశ్మీరీని ఇమీడియట్ గా అమ్మాయి యొక్క పిఆర్ ని రివోక్ చేస్తారండి.
అంటే నాన్ కాశ్మీరీ అంటే పాకిస్తాన్ వాళ్ళ ఇండియా వాళ్ళ
ఎవరినైనా అండి, నాన్ అంటే పాకిస్తాన్ అనే విషయం ఎక్కడ పైకి చెప్పరు కానీ అది నిగూఢ రహస్యం. అది ఎందుకంటే కాశ్మీర్ మొత్తం ఇస్లామిక్ చేయడం కోసము వాళ్ళు పెట్టిన ఇండైరెక్ట్ రూల్ అన్నమాట అండి అది. అందుకని రాజా హరి సింగ్ ఉన్నప్పటికే మెజారిటీ పాపులేషన్ ముస్లింసే ఉన్నారండి అక్కడ. మెజారిటీ పాపులేషన్ ఆఫ్ ముస్లిం అండ్ రూలింగ్ యాజ్ హిందూ అండి. ఈ యొక్క మారణ హోమం జరుగుతూనే ఉంది, అది అప్పుడు మీడియా లేదు, ఇష్టం వచ్చిన రాజ్యాలు కాబట్టి హిందువులు నరసంహారం ఇప్పటి నుంచో జరుగుతూనే ఉందండి. కాశ్మీరీ వేద గురించి మనం 1984
వెళ్ళామండి.
మాట్లాడదాము.
ఇది మనం ఫస్ట్ ఆర్టికల్ 370 గురించి మనం డీటెయిల్ గా శ్రోతలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. 370 అండ్ 35A.
ఓకే అండి. ఈ ఆర్టికల్ 370 వచ్చేసరికి మనం అనుకున్నట్టుగా అక్కడ ఉన్న లోకల్స్ కి ఎవరికి కూడా రైట్స్ ఉండవండి. ల్యాండ్ పర్చేస్ చేయడం గానీ అక్కడ ఉన్న జాబ్స్ లోని రిజర్వేషన్స్ గానీ ఇవన్నీ కూడా
ఉండవు.
ఏం చేయలేమండి
అంటే ఉద్యోగ అవకాశాలు కనిపించడానికి లేదు కాబట్టి వీళ్ళు రాళ్లు లేపించడానికి డబ్బులు ఇస్తూ ఉంటారు
అంతేనండి.
అంటే మనం మనం వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా మనకు కుదరదు. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది మనం ఆర్టికల్స్ రాసే వాళ్ళని యూట్యూబ్ వీడియోలో చూసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. అంటే జాబ్స్ ఇచ్చే ప్రయత్నం, జాబ్స్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు మీకు అక్కడ ఉన్న వాళ్ళకి.
అవునండి.
సో అది అది కూడా చాలా మందికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే మనం వెళ్ళేసి ఒక కాలేజ్ పెట్టేసి ఒక ఫ్యాక్టరీ పెట్టేసి ఇక్కడ 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసేస్తే అక్కడ ఏదో ఇష్యూ సాల్వ్ అవుతుంది అని అంటానికి లేదు. సో అది అది కూడా శ్రోతలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. చెప్పండి.
సో ఆ విధంగా మనకి అక్కడ ఎప్పుడైతే రైట్స్ లేకుండా చేశారో దాని యొక్క ఇండైరెక్ట్ ఉద్దేశం ఏంటంటే అక్కడ కంప్లీట్ ముస్లిం పాపులేషన్ తీసుకురావాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ పరం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎందుకు చేశారు, జనాభా మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి అటు పక్క ముస్లింస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు వేరే దేశం కావాలని కోరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మళ్ళీ కంప్లీట్ ఇస్లామిక్ పాపులేషన్ చేసి దీన్ని కూడా మళ్ళీ పాకిస్తాన్ లోకి పబ్లిక్ ద్వారానే ఫేవర్ చేసేలాగా, ప్రజలే కోరుకుంటున్నారంటే ఫేవర్ చేసేలాగా ఇది ఒక్కటి అనమాట అండి.
అవును అవును. ఈ 370 ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం ఉమా గారు.
హలో
ఉమా గారు, మనం 370 ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే ఒక చిన్న విషయం, ఇప్పుడే వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఇండియన్ మీడియాలో ఆల్రెడీ మన కొన్ని యుద్ధ విమానాలు ఇండియా నుంచి
మిరాజ్ 2000 బోర్డర్లు వేస్తున్నాయి ఆల్రెడీ పిఓకే లైన్ లో.
అవును సో ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా వెరీ బోల్డ్ స్టెప్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనే
చెప్పాల్సి తెలియదు కానీ పిఓకే అని మన భరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి మోడీ గారు.
అవును 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 అవును. సో ఎవరన్నా
గంటలో
కనుక న్యూస్ కూడా వస్తుంది మనకి, ఆల్రెడీ న్యూస్ స్క్రోలింగ్ నడుస్తుంది ఆన్లైన్ లో.
అవునండి.
ఉమా గారు మనం హైలైట్స్ ఆఫ్ 370 and 35 ఏ డిస్కస్ చేద్దాం ఉమా గారు.
ఓకే అండి. సార్ ఇది యాక్చువల్లీ సింప్లిఫైడ్ నేను చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 370 ఇస్ నథింగ్ బట్ దేర్ విల్ బి నో రైట్స్ ఫర్ ద సిటిజన్స్ రెస్ట్ ఆఫ్ ది విచ్ ఆర్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అండి. పర్టికులర్లీ దేర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ దట్ దే వాంట్ మేక్ కశ్మీర్ సెపరేట్లీ అండ్ దే వాంట్ టేక్ ఇట్ త్రూ ద పబ్లిక్ ఒపీనియన్. అంటే ఐక్యరాజ్య సమితిలో దీన్ని పెట్టి ప్రజలే కోరుకుంటున్నారు, జమ్మూ ప్రాంతం కశ్మీర్ ప్రాంతం రెండు కూడా ప్రజలే కోరుకుంటున్నారు, దే వాంట్ టు టేక్ బ్యాక్ దిస్ అని చెప్పేసి ఒక మెయిన్ ఉద్దేశంతో ఆర్టికల్ 370 పెట్టడం జరిగింది. సో వాళ్ళు
ఈ హలో ఎవరన్నా కాల్ లో ఉన్నారండి? హలో ఉమా గారు మీకేమన్నా ఫోన్ వస్తుందా? హలో నమస్తే అండి, ఎవరన్నా కాల్ లో ఉన్నారా? హలో ఓకే ఉమా గారు సారీ అండి, చెప్పండి.
పర్లేదండి.
సో ఉమా గారు ఇప్పుడు నాకు ఒకటి విషయం అర్థమైంది ఏంటంటే ఈ 370 ఆర్టికల్ ద్వారా ఒక కాశ్మీరీ యువతని గనక ఎవరన్నా ఇండియన్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కాశ్మీరీ పౌరసత్వం పోతుంది.
హలో
హలో ఎవరండి?
హలో చెప్పండి. మాట్లాడుతున్నాను.
హలో నమస్తే అండి, చెప్పండి. వెల్కమ్ టు ద షో అండి.
వెల్కమ్ అండి.
మీరు 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 వింటున్నారండి షో?
హలో
హలో చెప్పండి.
సార్
షోలో మాట్లాడాలండి.
మాట్లాడుతున్నానండి.
చెప్పండి మీ పేరు అండి.
హలో
మీ పేరు చెప్పండి.
నా పేరు సహదేవ్.
సహదేవ్ గారు నమస్తే అండి.
నమస్కారం అండి. హలో
చెప్పండి, మీ మీ క్వశ్చన్ ఏమన్నా ఉందా, లేకపోతే మీరు షో వింటున్నారా, లేకపోతే ఏంటి చెప్పండి.
వింటున్నానండి. ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాను 35A and 370 విషయంలో.
ప్లీజ్ అండి చెప్పండి.
ఇప్పుడు ఈ 35A అనేది 370 అనేది రాజ్యాంగంలో పార్లమెంట్ లో సక్రమంగా పాస్ చేసి పార్లమెంట్ లో ఇంక్లూడ్ చేసిన సెక్షన్ 370 అండి. దాన్ని వాడుకుని దొంగచాటుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ గారు మెడకాయ వంచి 35A ఇరికిచ్చారండి కాన్స్టిట్యూషన్ లో.
35A అంటే ఏంటండి సహదేవ్ గారు? ఏంటి అసలు ఈ ఆర్టికల్?
ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆఫ్ 370 అండి.
ఓకే.
370 35A. ఓకే, అది పార్లమెంట్ లో పాస్ కాలేదండి 35A అనే. మొత్తం భారత రాజ్యాంగంలో చట్టసభలో పాస్ చేసిన కాన్స్టిట్యూషన్ లో ఇరికిచ్చిన సెక్షన్ 35A.
ఓకే ఓకే అర్థమైంది. టోటల్ 370 అనే బిల్ పాస్ అయింది కదా,
దానికి ఎవరు క్వశ్చన్ ప్రశ్నించలేదు.
వాళ్ళ మైనారిటీ ఓట్లు పోతాయనే.
జవహర్లాల్ నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా గారి ఇద్దరు చేయి కలిపి ఈ సెక్షన్ ని దూర్చారండి కాన్స్టిట్యూషన్ లో ఇల్లీగల్ గా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఏదైనా యాడ్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి పార్లమెంట్ పాస్ చేయాలండి. కానీ 35A మాత్రం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో దూర్చారు. అయితే దాని టోటల్ ఇల్లీగల్ కాబట్టి
ఎవరు డెలిబరేట్ గా క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా సుప్రీం కోర్టు కూడా కొట్టేస్తుంది.
ఐ థింక్ ఇప్పుడున్న ప్రభుత్వం అదే రూట్ లో అడుగులు వేస్తుందని మనకు ఇన్ఫర్మేషన్.
దీని ఇంప్లిమెంటేషన్ లో జరిగిన ఒక ఘోరమైన సిచ్యువేషన్ ఒకటి చెప్తానండి.
చెప్పండి.
అది దళితులకు జరిగిన అన్యాయం. ఈ 35A ద్వారా ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను నేను.
ప్లీజ్ చెప్పండి.
1956 తర్వాత ఒకసారి కాశ్మీర్ లో సఫాయి కర్మచారీలు స్ట్రైక్ లో వెళ్లారండి. వెళ్ళినప్పుడు అక్కడ బాగా శానిటేషన్ ఇష్యూ వచ్చిందనమాట. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనేవారు. కాశ్మీర్ ఒక దురదృష్టం ఏంటంటే అప్పట్లో ఇండియాకి రెండు ప్రైమ్ మినిస్టర్లు ఉండేవాళ్ళు. ఇండియాకి ఒక ప్రైమ్ మినిస్టర్, కాశ్మీర్కి ఒక ప్రైమ్ మినిస్టర్. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే పంజాబ్ హర్యానా అంతా తిరిగి ఈ వాల్మీకి సముదాయానికి చెందిన ఒక 200 కుటుంబాలను కాశ్మీర్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మేము మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము, అన్ని ఇస్తాము, మీరు మా మా రాష్ట్రంలో సఫాయి కర్మచారిగా ఉండండి అని ఇచ్చారు ఉద్యోగం. క్లీనింగ్ మొత్తం బాత్రూమ్లు, లెట్రిన్లు, డ్రైనేజ్లు అన్ని క్లీన్ చేయించుకున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, సీక్రెట్ గా ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవోలో ఏమని ఉందంటే ఇక తరతరాలుగా ఈ వాల్మీకిలు సఫాయి కర్మచారి ఉద్యోగానికి మాత్రమే ఎలిజిబుల్. అయితే
2014
ఫర్ ఎవర్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ శానిటేషన్ వర్కర్స్ స్కావెంజర్ జాబ్ ఇన్ కాశ్మీర్.
అంటే వాళ్ళు ఎంబీబీఎస్ చదివినా వాళ్ళ కర్మచారిగా పనిచేయాలి, వాళ్ళు ఎంబీఏ చేసినా అదే పనిచేయాలి, అది తన రూల్
అన్నమాట.
పిహెచ్డి చేసి వచ్చి జాబ్ అప్లై చేసింది, చేస్తే ఈ పలానా జీవో ప్రకారం మీ కర్మ, మీరు వాల్మీకి సముదాయానికి చెందిన వారు, కాశ్మీర్ లో కేవలం స్కావెంజర్ జాబ్ కి అప్లై చేయాలి అని వాళ్ళు రిజెక్ట్ చేశారు.
ఓ, అప్పుడు బయటపడింది ఇది విషయం.
అప్పుడు అసలు అప్పటిదాకా ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ అసలు ఈ 35A ఏంటి అని ఆలోచించడం మొదలెట్టారు. అప్పుడు ఒక టీం ఫామ్ అయ్యి 2014 పుష్పేంద్ర కులశ్రేష్ఠ అని ఒక ఆయన ఉంటాడండి, ఆయన యూట్యూబ్ లో వీడియోలు చాలా ఉంటాయి ఆయనవి.
సహదేవ్ గారు, ఒక్క క్వశ్చన్ అండి, 2014 దాకా దీని మీద చర్చించిన వాళ్ళు ఎవరు లేరా?
ఎవరు లేరు, ఎందుకంటే అసలు దాని గురించి తెలియనే తెలియదు ఎవరికి. అలాంటి ప్రధాన
ఆశ్చర్యంగా ఉందండి. అంటే స్వతంత్రం వచ్చి 70 జరిగిన తర్వాత కూడా మనం కాశ్మీర్ లో, చాలా మంది శ్రోతలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, కాశ్మీర్ లో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఒక బార్డర్ ఇష్యూ అని కాదు. ఇక్కడ మన ధర్మానికి సంబంధించిన ఇష్యూ, మన కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఇష్యూ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ ట్యాక్స్ మనీ ఇన్ అవర్ రిసోర్సెస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు రిజాల్వ్ దిస్. అంటే 2070 తర్వాత కూడా ఎవరు ఆలోచించట్లేదు దీని గురించి. అంటే భారతదేశంలో ఉన్న నేతలు కానీ, భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలు కానీ ఎంత ఎంత దీనాతి స్థితిలో ఉన్నాయి అనేది మనకి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దట్ ఈస్ వై వి డెఫినెట్లీ నీడ్ ఎ స్ట్రాంగ్ గవర్నమెంట్ అట్ ద సెంటర్. ఎస్, ఆ పాయింట్ నేను యాడ్ చేద్దాం.
ఒక లైన్ చెప్పి కన్క్లూడ్ చేస్తానండి.
ప్లీజ్ చెప్పండి.
అయితే అప్పుడు ఈ పుష్పేంద్ర కులశేఖర్ అనే అతను పాకిస్తాన్ లో పనిచేసి వచ్చాడు జర్నలిస్ట్ గా 20 అతను అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నాడు. మన శ్రోతలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, పబ్లిక్ 24/7 అని యూట్యూబ్ ఛానల్ ఉందండి, అందులో ఇలాంటి విషయాలన్నీ చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తారు.
పబ్లిక్ 24/7
యూట్యూబ్ ఛానల్, పుష్పేంద్ర కులశ్రేష్ఠ ఆయన పేరు. అయితే వాళ్ళు 2014 సుప్రీంకోర్టులో యాజ్యం వేశారండి, ఇలా కాన్స్టిట్యూషనల్ ఫ్రాడ్ జరిగింది, దళితులని శాశ్వతంగా ఇలా ఈ ఆర్డర్ ద్వారా స్కావెంజర్ జాబ్ కి కన్ఫైన్ చేశారు అని. ఇప్పటిదాకా 20 అయినాయండి. ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ వచ్చి మీరు ఈ సెక్షన్ 35A గురించి వాదిస్తే కనుక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని ఏదో వంక చెప్పడం, లేకపోతే అటెండ్ కాకపోవటం చేసి 20 అయినాయండి.
అబ్బా, 2014 20
అని వితౌట్ హియరింగ్. ఇప్పుడు నిన్న 25వ తారీఖు ఉండింది, బహుశా గవర్నమెంట్ ఒక 2 రోజులు పోస్ట్ పోన్మెంట్ అడిగింది, అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఫోర్సెస్ అన్ని పెట్టి నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద గవర్నమెంట్ లైక్లీ టు సే వి విల్ అబాలిష్ ఆర్టికల్ 35A.
ఇప్పటికన్నా ఎవరొకళ్ళు ఆలోచిస్తున్నందుకు మనం నిజంగా ఇట్లాంటి ప్రభుత్వం ఎందుకున్నందుకు మనం మనం అప్రిషియేట్ చేసుకోలేమో అనిపిస్తుంది. చాలా విషయాలు
గిల్జిట్ బల్టిస్తాన్ అనే ఒక భాగము పాకిస్తాన్ లో, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లడాక్ అండి.
లడాక్ అవును,
ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లడాక్. అయితే ఆ రోజు అక్కడ ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళని పిలిచి, ఒరే మీకు నేను ఇది ఇచ్చేస్తున్నాను, మీ ట్రూప్స్ తీసుకొచ్చి దీనికి అబ్జర్వ్ చేసుకోండి అనేసారు. పాకిస్తాన్ సైన్యం వాళ్ళు వచ్చి రాత్రికి రాత్రి అక్కడ ఉన్న కొద్దిపాటి మహారాజా వారి సైన్యాన్ని చంపేసి గిల్జిట్ బాల్టిస్తాన్ ని వాళ్ళు కలిపేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు మాట్లాడే భాష అంతా కూడా లడాక్ భాష అండి. వాళ్ళ లిపి కూడా ఉర్దూ లిపి కాదు, లడాక్ వాళ్ళు వాడే ఒక లిపి ఉంది, దాని పేరు గుర్తు, ఆ లిపియే వాడతారు వాళ్ళు.
అంటే నేటివ్ అన్నమాట వాళ్ళు.
అందుకు ఇప్పటికీ గిల్జిట్ బాల్టిస్తాన్ ఇట్ కెనాట్ బికమ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అండి, వాళ్ళు దాన్ని సెపరేట్ గానే పెట్టారు వాళ్ళు కూడా. సో ఎప్పటికైనా మనకి కాశ్మీరే కాదు, గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా ఇండియాలో కలవాలి.
అవును అవును అవును, అర్థమైంది. ఇది ఒక
స్మాల్ డైమెన్షన్ టు ఇట్ అండి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి.
థ్యాంక్ యూ సాయిదేవ్ గారు, మళ్ళీ మనం మాట్లాడదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్ సార్, రైట్.
ఆ ఉమా గారు,
సో వెంకట్ గారు మా కంటిన్యూషన్ అండి, చిన్న పాయింట్. ఆర్టికల్ 35 ఒకవేళ నేను ముస్లిం అయ్యి ఉండి అక్కడ కాశ్మీరీ అయి ఉంటే గనక నేను వేరే ఇండియాలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే నా పిల్లకి నా ఆస్తిని ఉంటుంది, కానీ అదే కాశ్మీర్ లో పుట్టిన అమ్మాయి వేరే భారతదేశం నుంచి మిగిలిన భూభాగాన్ని చేసుకుంటే గనక ఆమెకి అతనికి పుట్టిన పిల్లలకి ఆ ఆస్తి మీద హక్కు ఉండదు.
ఆస్తి మీద హక్కు లేకపోతే ఆబ్వియస్ గా చేసుకోరు కదండి, అంటే అంటే ప్లాన్డ్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు.
అవునండి,
అంటే టు మేక్ దిస్ యాజ్ ఎ ముస్లిం పాపులేషన్ దేర్ బై యూ డేర్ బై టు మర్జ్ ఇన్ టు పాకిస్తాన్, దట్ ఈస్ దేర్ ప్లాన్.
అవును అవునండి.
అంటే మీకు మనం జాబులు ఇవ్వడానికి ఛాన్స్ లేదు, డెవలప్ చేయడానికి ఛాన్స్ లేదు, మన పాపులేషన్ గ్రోత్ ఆపే ఛాన్స్ లేదు. మీరు తీసుకెళ్లి యుఎన్ లో మళ్ళీ వీళ్ళు ప్రజలే చేస్తున్నారు అనే నెపంతో దీన్ని పాకిస్తాన్ కి ఇచ్చేసేయాలి అనే కుట్ర ఈ 70 ఏళ్ల నుంచి జరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, చెప్పండి ఉమ్మా గారు.
అవునండి, సో దేర్ ఎండ్స్ అండి. 35A అనేది మహిళలకి అక్కడ హక్కులు లేకపోవడము, 370 ఆర్టికల్ వచ్చేసరికి టోటల్ కాశ్మీర్ లో ఉన్న పాపులేషన్ కి రెస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేకుండా చేయడము, వేరే వాళ్ళు ఎవరు కూడా ల్యాండ్స్ అక్వైర్ చేయడం గానీ అక్కడ లోకల్ చట్టాలు కానీ ఇండియా చేసిన చట్టాలు కాశ్మీర్ లో అమలు జరగకుండా చేయడము, ఇలాంటి దుర్మార్గాలని ఆర్టికల్ 370 ద్వారా 35A ద్వారా జరుగుతున్నాయండి.
అవును, సహదేవ్ గారు 35A గురించి బాగా చెప్పారు, దాని ఎగ్జాంపుల్ బాగుందండి.
సో ఇప్పుడు కమింగ్ టు ద పుల్వామా అటాక్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే దీనికి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే సార్, మీకు అక్కడ కొత్తగా రావాల్సిన వాళ్ళు బయట నుంచి ఎవరు లేరండి. ఆల్రెడీ కాశ్మీర్ లో ఎట్లయిందంటే, నేను శ్రీనగర్ లో 15 డేస్ ఉండడం జరిగిందండి, అలా 2016 లోని. సో అక్కడ ప్రాంతం ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ ముస్లింస్ ఉండడం తోటి ఒక మసీదు లోకి వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసి వచ్చిన పిలిపిస్తే వచ్చి వాళ్ళు అటాక్ చేసే పరిస్థితుల్లో ఉందండి అక్కడ. ఆ విధమైన పరిస్థితులు ఉండటం వల్ల ఏమైందంటే లోకల్ నుంచే మొబిలైజేషన్ ఉందండి, బయట నుంచి రావాలి వేరే వాళ్ళు అటాక్ చేయాలనేది ఏం లేదండి. సో గతంలో కూడా ఏమైందంటే ఇంతకీ ఈ కార్ ని ఎందుకు అడ్డుకోలేదంటే గనక కాన్వాయ్ వెళ్తుంటే గతంలో ఇట్లాగే ఒక కార్ చూసుకొని వెళ్తుంటే ఒక కాశ్మీరీ లోకల్ ముస్లిం కుర్రవాళ్ళు వెళ్తుంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ దాన్ని అడ్డుకోవడం జరిగిందండి. 3 ఫేజులు దాటుకుని వెళ్తారు, 3 గేట్స్, 3 గేట్స్ దాటుకుని వెళ్తుంటే రూల్స్ ప్రకారం వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్ లోనే కార్ లో నడుస్తున్న ఒక 3 కుర్రవాళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. సో దానికి ఏమైందంటే లోకల్ అపీస్మెంట్ పాలిటిక్స్ చేసి ఎవరైతే ఈ కాల్పులు జరిపిన ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ మీద కోర్టు మార్షల్ చేశారండి.
అబ్బా,
సో ఆర్మీ ఆఫీసర్స్ మీద కోర్టు మార్షల్ చేసేటప్పటికి వాళ్ళు ఎవడ్రా బాబు తలకే పోట అంత పడేది ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ మనకెందుకు అని చెప్పి, ఇప్పుడు ఈ రీసెంట్ గా జరిగిన అటాక్ లో వెళ్తున్న కారును కూడా అడ్డుకోకపోవడం గల కారణాలు ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ అండి అది.
ఎస్, మనం నేను ఒకసారి నా వ్యూ పాయింట్ చెప్తాను ఉమాశంకర్ గారు. మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతసేపు మీరు ఒక స్ట్రాంగ్ నేషన్ ని బిల్డ్ చేసే ఉద్దేశం కాకుండా ఎంతసేపు మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అనటానికి స్వచ్ఛమైన నిదర్శనం మీరు చెప్పిన ఎగ్జాంపుల్. అంటే అంత ముందర ఒక ఒక ప్రోటోకాల్ ప్రకారం 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని దాటుకొని ఒక కారు వెళ్ళినప్పుడు ఆర్మీ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని చేస్తే వాళ్ళు కోర్టులో హత్యాయత్నం కేసు కింద ఆర్మీ అఫీషియల్స్ ని ఇన్వాల్వ్ చేస్తే, అంటే కేవలం ఒక మైనారిటీ ఓట్లు పోతాయి అనే ఉద్దేశంతో మీరు చేస్తే, మీరు స్ట్రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఇలా చేస్తే రేపు ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగింది దీనికి ఎవరు కారణం అంటే, ఒక రకంగా చెప్పాలంటే అపీజ్మెంట్ ఆఫ్ మైనారిటీ ఓట్స్, అంటే మైనారిటీ ఓట్స్ కోసం అపీజ్మెంట్ చేస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్, అంటే అందరూ మీరు ముస్లిమ్స్ గాని క్రిస్టియన్స్ గాని హిందువులు గాని మనందరం ఎప్పటి నుంచో ఉంటున్నాం భారతదేశంలో, మీరు మీ దేవుణ్ణి పూజించుకుంటారు మేము మా దేవుణ్ణి పూజించుకుంటారు దాంట్లో ఎవరు తప్పు పట్టేది ఏం లేదు, కానీ మేము దాడి చేసిన తర్వాత కూడా మీరు మా వాళ్ళకి శిక్ష చేయకూడదు అంటే ఇది అసలు అది ఏ రకమైన మైనారిటీ అపీజ్మెంట్ అనేది నాకు అర్థం. అంటే రేపు మా ఇంట్లోకి వచ్చి ఎవరన్నా దొంగతనం చేస్తే గవర్నమెంట్ దగ్గరికి నేను వెళ్తే ఏమండి వాళ్ళు వాళ్ళు వాళ్ళని కోర్టులో లోపల వేస్తే మా ఉద్యోగాలు పోతాయండి అని చెప్పి అంటే మీకు ఎలా ఉంటది? సో ఇలా ఆలోచిస్తే కానీ మనకి మనకు అర్థం చేసుకోవడానికి కుదరదు. అంతేనా ఉమా గారు?
సో ఇప్పుడు మీరు దీనికి బ్యాక్గ్రౌండ్ కనుక మీకు స్ట్రాంగ్ చూడాలంటే, వెంకట్ గారు రీసెంట్ గా నిన్నగాక మొన్న నిన్నే అనుకుంటా ఈ ముఫ్తీ మెహబూబా ముఫ్తీ ఏమన్నారు చూసారు మీరు? 35 ఆర్టికల్ ముట్టుకుంటే కనుక ఈ దేశంలో ఏ జెండా ఎగురుతుంది మారణ హోమం అవుతుంది అని చెప్పి ఆమె వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.
అవును, మెహబూబా ఆమె పీడీపీ కదండి వాళ్ళు.
అవునండి అవునండి అవునండి,
పీడీపీ ఆమె 35A ఆర్టికల్ అట మనం ఏమి చేయకూడదట, అంటే ప్రభుత్వం ఏమన్నా చేస్తే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ వాళ్ళే బాధ్యులు కాదు అని చెప్పి స్టేట్మెంట్
ఏ జెండా ప్రజలు ఎత్తుకుంటారో మాకు తెలియదని ఇండైరెక్ట్ గా కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టింది అని ఆమె.
అవును,
సో ఆమె ఇమీడియట్ గా డిపోర్ట్ చేస్తారు కానీ అరెస్ట్ చేస్తారని ఒక న్యూస్ కూడా ఉందండి, ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారని ఒక విషయం కూడా తెలుస్తా ఉంది.
అవును,
ఎందుకంటే అక్కడ అల్లర్లు చెరగొట్టి ఇంకా భయంకరమైన దాడులు చేపించారని ఆమె కుట్ర పన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఈ పుల్వామా గురించి వస్తే అక్కడ స్థానికంగా ఒక వ్యక్తి ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి రెక్కి విధించి ఒక 10 కిలోమీటర్స్ దూరంగా ఉంటూ అంతా కూడా ప్లాన్ చేసుకుంటూ స్థానిక మహిళల ద్వారా పిల్లల ద్వారా మరి సపోర్ట్ తీసుకుని, ఎందుకంటే అంతా ముస్లిం 98% పాపులేషన్ కాబట్టి అక్కడ మొత్తం ఆ వెపన్స్ అన్ని కూడా సమకూర్చుకొని ఆ టయానికి అక్కడికి వెళ్ళి ఎలాగైతే అక్కడ అలసత్వం ఉందో అండి ఈ చెక్ పోస్ట్ ని దాటుకుని వెళ్తే నేను ఎవరు ఆపరు అనే ఒక లోకల్ పార్టీస్ నుంచి వచ్చిన ధీమా తోటి కార్ అక్కడ వెళ్ళడం జరిగిందండి. అదృష్టవశాత్తు 2500 మంది 78 కాన్వాయ్ ఫార్మేషన్ లో వెళ్తుంటే లక్కీగా అతను ఒక్కదాన్ని హిట్ చేయడం జరిగింది కొద్ది డిస్టెన్స్ ఉండడం వలన, లేకుంటే ఇంకా భారీ మరణం సంభవించే దురదృష్టం ఏమంటారు అంటే ఒక చెప్పను ఒక లక్ష్యంగా చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. సో ఇది ఒక మెయిన్ ఇదండి, స్థానికంగా లోకల్ ప్రభుత్వాలు లోకల్ ఉన్నటువంటి ముస్లిం సముదాయాన్ని మైనారిటీ సముదాయాన్ని గద్దుకించడం అనే దాని గురించి వచ్చిన ప్రమాదం వల్ల పుల్వామా దాడి జరిగింది.
అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ స్ట్రాంగ్ పార్టీస్ అంటే దేశ భద్రతను కూడా పక్కన పెట్టుకొని మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసిన నాళ్ళు ఈ దేశాన్ని ఎవరు కాపాడలేడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది ఇక్కడ.
అవునండి అవునండి, 40 మంది సైనికుల యొక్క ప్రాణత్యాగం అనేది మనం ఇప్పటికైనా మోడీ గారు ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారండి, మనం ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ కూడా చూస్తున్నాము.
అవును అవునండి,
అది అది చెప్పండి సార్.
ఇక్కడ మనం ఇప్పుడు పుల్వామా అటాక్ గురించి మాట్లాడుతున్నాం, అలాగే 370 ఆర్టికల్ 35A గురించి మనం మాట్లాడుకున్నాం, కొన్ని ఎగ్జాంపుల్ కూడా సహదేవ్ గారు చెప్పారు. ఇక్కడ కాశ్మీర్ ఇష్యూ మనం మాట్లాడుకునేటప్పుడండి నాకు ఇంకొకటి విషయం ఏంటంటే, మనం కాశ్మీరీ పండిట్స్ గురించి కంపల్సరీగా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు,
ముఖ్యంగా మన దరిద్రం ఏంటంటే తెలుగు శ్రోతలకు మాత్రం డెఫినెట్ గా తెలియదు ఇది కాశ్మీరీ పండిట్ల విషయం, ఎంతో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఒకసారి ఈ కాశ్మీరీ పండిట్ ఇష్యూ ఏంటి, ఇది ద గ్రేటెస్ట్ ద బిగ్గెస్ట్ ఎక్సోడస్ ఇన్ ఇన్ ద వ్యాలీ అని అంటారు కదా సహజంగా. సో మన అనుపమ్ కేర్ గారు కూడా దీని మీద చాలా
ముందుగా కాశ్మీరీ పండిట్స్ కంటే ముందు చాలా మంది సిక్కు రాజులు కూడా అక్కడ పరిపాలించారండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిక్కు రాజులు ఎప్పుడు కూడా మనల్ని అటాక్ చేయడం గానీ హిందువుల్ని చంపడం గానీ చేయలేదండి. వాళ్ళు మనతో ఎప్పుడు స్నేహభావంతో ఉండేవారు. సుమారుగా ఒక 1200 ఇయర్స్ పైన సిక్కు రాజుల యొక్క రాజ్యం నడిచింది. కానీ ఎప్పుడైతే కాలగర్భంలోని వాళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోవడము, అనేకమంది దేశాలు మన దండయాత్ర చేయడము కారణాలతోటి అది నెమ్మదిగా ఇస్లామిక్ కింగ్డమ్స్ లోకి వెళ్ళిపోయిందండి అది కాశ్మీరు. ఎప్పుడైతే ఇస్లామిక్ డామినేషన్ పెరిగిందో స్థానికంగా ఉన్నటువంటి హిందువుల యొక్క జనాభాను తగ్గించుకుంటూ వాళ్ళు ఫస్ట్ నుంచి వస్తున్నారండి. అట్లా చేయడం వల్ల మీరు గమనించాలి ఇక్కడ రాజా హరి సింగ్ ఏమో హిందూ రాజు కానీ మెజారిటీ పాపులేషన్ ముస్లింస్ ఉంటారనే విషయం ప్రతి ఒక్కరు హైలైట్ చేస్తుంటారు. కొద్దిపాటి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారు కాశ్మీర్ లో ఉన్నటువంటి పండిట్స్ ఉన్నారు వాళ్ళు సంఖ్యనంతా కూడా తగ్గించుకుంటూ వచ్చి ఒక 5-6 lakhs వరకు ఉండేలాగా వచ్చిందండి పాపులేషన్.
వాళ్ళు బయటకి ఉండే స్థాయి నుంచి ఒక 30-40 ఏళ్లలో లక్షల్లోకి తీసుకొచ్చి ఒకసారి వన్స్ ద పాపులేషన్ డిక్రీజ్ టు ద నెంబర్ వేర్ దే కెన్ మేనేజ్ సంథింగ్ దెన్ దే విల్ షో దేర్ ట్రూ కలర్స్.
అవునండి.
అప్పుడు అపీజ్మెంట్ చేస్తారు, ఇటువైపు తరివేసే వాళ్ళు తరివేస్తారు. అంటే మన దేశం నుంచి మనం పంపించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి.
అవునండి. సో మిడ్ 80s నుంచి మిడ్ 90s వరకు ఈ 10 ఇయర్స్ గ్యాప్ లోని డైరెక్ట్ గా మస్జిద్ లోంచి పిలిపివ్వడము, పండిట్లందరినీ వెళ్ళిపోమని చెప్పడము, ఆస్తులు వదులుకొని వెళ్ళిపోమని చెప్పడం, డైరెక్ట్ మస్జిద్ మైకుల్లోంచి చెప్పడం డైరెక్ట్ గా ఇవన్నీ వాళ్ళు చేశారండి. అయితే వెళ్లకుండా కొంతమంది ధైర్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయపడి వచ్చేసిన వాళ్ళు ఉన్నారండి. ధైర్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంత క్రీరాతపూర్వం అంటే వాళ్ళ భర్తల ముందే స్తంభాలకు భర్తలు కట్టి భర్తల ముందే భార్యలు మానభంగం చేసి వాళ్ళ ఒంటి మీద పాకిస్తాన్ జిందాబాద్ అని రాసి అంత హీనంగా వాళ్ళని దారుణంగా హింసించి అక్కడి నుంచి గెంజీయడం జరిగిందండి. చాలా ఘోరాటి ఘోరమైన ఎక్స్డోస్ అండి. ఎవరు మాట్లాడరు, ఎవరు దీని చర్చలు కూడా చేయడానికి సాహసించరు. అంత దుర్మార్గమైనటువంటి మన హిందువుల మీద జరిగిందండి కాశ్మీరీ పండిట్ల యొక్క వ్యధ అండి అది.
అవును. శ్రోతలందరికీ ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ షో నుంచి మీరు ఏం తీసుకెళ్ళాలంటే మీకు కనుక టైం ఉన్నప్పుడు మనం మామూలుగా రాజకీయాల గురించో సినిమాల గురించో లేకపోతే క్రికెట్ గురించో దేని గురించో మనం సెర్చ్ చేస్తాం, షాపింగ్ గురించో, ఇలాంటి దేశ భద్రత దేశం మీద జరుగుతున్న దాడుల మీద మీరు సెర్చ్ చేస్తూ ఉండండి. ఇప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఉంటే కనుక ద గ్రేట్ ద బిగ్గెస్ట్ ఎక్సోడస్ ఆఫ్ కాశ్మీరీ వ్యాలీ ఫర్ పండిట్స్ అని మీరు ఈ కీవర్డ్స్ కనుక మీరు సెర్చ్ చేస్తే కనుక మీరు యూట్యూబ్ లో కానీ మామూలు గూగుల్ బ్రౌజర్ లో కానీ చాలా వీడియోస్ దొరుకుతాయి. అంటే మీరు ఇట్లాంటి విషయాలు అంటే దేశ భద్రత గురించి మేబీ 50-60s లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసేమో కానీ డెఫినెట్ గా 80s and 90s లో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా తెలియపోవచ్చు. సో మన దేశం గురించి, దేశంలో ఉన్న జరుగుతున్నటువంటి విషయాల గురించి, అంతర్గత విషయాల గురించి, అలాగే ఎక్స్టర్నల్ అఫేర్స్ గురించి అందరూ కాకపోయినా ఎవరైతే దేశం గురించి మన ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు ఈ కోణంలో ఎవరైతే కొంత పర్సంటేజ్ ఉంటారు డెఫినెట్ గా ఉండకుండా ఏమండరు. సో ఈ వ్యక్తులు మాత్రం అసలు ఏం జరుగుతుందనే విషయం మాత్రం తెలుసుకోవాలని చెప్పి ఈ షో ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఉమా గారు చెప్పండి, మీరేమన్నా యాడ్ చేస్తారా ఏమన్నా యూట్యూబ్ ఛానల్స్? ఇప్పుడు ఇందాక
ఫైనల్ గా యాడ్ చేశారు కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టినటువంటి పండిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీ హర్యానా బోర్డర్స్ లోని ఒక 100-200 ఎకరాల ల్యాండ్ లోని ఒక రెఫ్యూజీ క్యాంపు లో ఉంటున్నారండి. దగ్గర 27 ఇయర్స్ పైన అయిపోతుందండి వాళ్ళు ఈ రెఫ్యూజీ క్యాంప్ లో ఉండడము. మనకి ఇన్ని సదుపాయాలు ఉండి ఇన్ని అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం అనేక కంప్లైంట్స్ చేస్తూ ఉంటాము. వాళ్ళు పాపం గుడారాల్లో బతుకుతున్నారండి, 27-30 ఏళ్ళ నుంచి గుడారాల్లో ఉంటున్నారండి. అది భయంకరమైనటువంటి సన్నివేశాలండి అవన్నీ కూడా. వెంకట గారు
సొంత ఆస్తులు వదిలేసుకొని వాళ్ళని తరిమికొట్టి
ఒక లేడీ మెచ్యూర్ అయినా గానీ లేకపోతే ఇంట్లో ఎవరిని చనిపోయినా గానీ అన్ని కూడా ఒక స్క్వేర్ ఫుట్ చిన్న టెంట్ లోనే ఉన్నారండి. ఆ టెంట్ లో ఉంటూ మరి వాళ్ళు అన్ని చేసుకోవాలి. మరి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మన దేశంలో పుట్టి ఇక్కడ ఉండి మనకి స్వతంత్రం లేకుండా ముందు మన కాశ్మీరీలకి మన రిఫ్యూజీస్ నుంచి మనకు సేవ చేయకుండా రోహింగ్యాస్ తీసుకోవాలి అని చెప్పే గొప్ప రాజకీయ నాయకులు ఉన్న దేశం అండి ఇది. మరి మన దేశంలో పుట్టిన ఈ 500,000 మంది పండితులకి పునరావాసం కలిగించకుండా మరి వాళ్ళు చేస్తున్న దుర్మార్గం చర్య. మోడీ గారు వచ్చాక ఈ కాశ్మీరీ పండితులకి కొద్దిగా పునరావాసం కలిగిందండి. ఈ
పిఎంఏవై
కూడా ఇచ్చారండి. అవునండి, పిఎంఏవై కింద కట్టిన వాటిలో చాలా మంది కాశ్మీరీ పండితులు కూడా పునరావాసం కలిగించారు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ విషయాలన్నీ కూడా.
అవును అవునండి.
సో అది వెంకట్ గారు 35A ఆర్టికల్ 370 పుల్వామా అటాక్ బ్యాక్ డ్రాప్.
ఇంకా మనం ఎక్కడన్నా మిస్ అయ్యామండి?
వి కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద సబ్జెక్ట్ అండి. మెయిన్ గా మనం చెప్పుకోవాలనుకున్నది 370 ఆర్టికల్ 35A మీద అవగాహన ఎక్కువ కలిగిస్తే ప్రజలకు అక్కడ ఏం జరుగుతుంది అనేది, అలాంటి చట్టాలు రేపు వచ్చిన ఫేవరబుల్ గవర్నమెంట్ రాకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఒక వ్యూ పాయింట్ అయితే ఇవ్వగలుగుతున్నామని అనుకుంటున్నాను సార్ ఈ షో ద్వారా.
థ్యాంక్ యూ ఉమా గారు. ఇక్కడ నేను కొన్ని కామెంట్స్ చేయదలుచుకున్నాను. ఎవరన్నా శ్రోతలు కనుక, ఇంకా మాకు ఒక 10 నిమిషాలు టైం ఉంది, మీ అభిప్రాయం ఏమైనా పంచుకోవాలంటే కనుక డెఫినెట్ గా కాల్ చేయండి. యుఎస్ నంబర్ అయితే 484-364-3471 484-364-3471. అలాగే ఇండియా నుంచి కాల్ చేయాలనుకుంటే కనుక 9885555672 9885555672. అలాగే స్కైప్ లో కూడా మీరు కాల్ చేయొచ్చు, ఫోన్ అవైలబిలిటీ లేకపోతే కనుక స్కైప్ అయినా కాల్ చేయొచ్చు. myind.media అనే స్కైప్ ఐడి కాల్ చేస్తే కనుక ఈ షోలో మీరు పాల్గొనవచ్చు. ఉమా గారు, ఇంకొకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే అండి, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంగా మనం చాలా మందికి, ఇది మీ షో మనం ఫస్ట్ దేశం ధర్మం అనే కాన్సెప్ట్ లో మనం పార్ట్ వన్ లో మీరు చేసిన షో చాలా మంది శ్రోతలు విన్న తర్వాత దీని గురించి ఒక డీటెయిల్డ్ షో పెట్టండి, మేము డెఫినెట్ గా వింటాం అనే ఉద్దేశంతో చెప్పారు. సో దాని పర్యవసానమే ఈ రోజు మనం ఒక కంప్లీట్ ఎపిసోడ్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ దీని బ్యాక్గ్రౌండ్ 370 ఆర్టికల్ ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ కుదిరింది. ఇంకొకటి నేనేమనుకుంటానంటే ఉమా గారు, దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ఏ పార్టీ అని సపోర్ట్ చేస్తారు అనేది పక్కన పెడితే కనుక పార్టీ పరంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్, ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయకూడదు అనేది ఆ పార్టీలు చూసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీ ఈ రోజు వీటిని సపోర్ట్ చేస్తే వచ్చే ఎలక్షన్స్ లో ఈ పార్టీ వేరే పార్టీ సపోర్ట్ చేయొచ్చు. కానీ మన దేశం గురించి మనం అంటే ఒక సెక్షన్ ఆఫ్ యువత ఎవరైతే నిజంగా దేశం బాగుండాలి అని అనుకున్న వ్యక్తులు ఉంటారో మీరు ఈ రెండింటినీ మనం కలగలిపి చూడకూడదు. అంటే మనకి నచ్చిన వ్యక్తో లేకపోతే నచ్చిన పార్టీనో ప్రతి దాన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ప్రతి దాన్ని ద్వేషించాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో దేశం గురించి నిబద్ధత ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే పాలిటిక్స్ కి అతీతంగా వీ నీడ్ ఎ స్ట్రాంగ్ నేషన్. సో నేనైతే అంతమించి చెప్పను, వీ డెఫినెట్లీ నీడ్ ఎ స్ట్రాంగ్ నేషన్. ఎందుకంటే ఒక పక్కన మనం చూస్తాము ఈశాన్య రాష్ట్రాలు చైనా దాడుల వల్ల ఎట్లా అంటే మనకు అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ అక్కడేం పండదులే, ఎవరన్నా చైనా వాళ్ళు వచ్చినా కూడా మనం వదిలేద్దాము అని అంత నీతి మాలిన ఆలోచనలు చేసి మన రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి మన భూభాగాన్ని ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఉంటే కనుక మీరు ఇక్కడ అమెరికాలో వాళ్ళు ఏం చెప్తున్నారు, ట్రంప్ ఏం చెప్తున్నారు, మెక్సికన్ బార్డర్ కి వాల్ కడతామని చెప్తున్నారు. సో దే ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ దేర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. సో అట్లాగే మన అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి మనం వెళ్ళాలంటే కనుక వీ షుడ్ నెవర్ షోర్ mercy to anybody who questions our plans against our internal security issues. Ante mana desam annitikante important, ivalla oka party untadi vache sari vaadu baaga chesthe untadu lekapothe ellipothadu, kaani manamu mana pillalu mana taralu mana aastulu anni unnadi mana bharat desamlone mana desamlone kabatti ee deshaanni rakshinchukovataniki evaru politics vaadu play chesina end of the day dani valla nashtapoyedi gaani baagupadedi gaani maatram maname. కాబట్టి మన ఆలోచన విధానం మన దేశానికి తగ్గట్టుగా ఉండాలి అని అనుకుంటాను ఉమా గారు.
మంచి పాయింట్ యాడ్ చేశారు. ఇక్కడ చిన్న పాయింట్ యాడ్ చేశాను వెంకట్ గారు అండి, ఇక్కడ మీరు చెప్పింది చాలా బాగుంది. అయితే ఇక్కడ మన హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మైనారిటీస్ చూసి చాలా నేర్చుకోవాలండి. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే వాళ్ళు మైనారిటీస్ వాళ్ళ ధర్మ వాళ్ళ మతాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ నాయకులను ఆడించుకోగలుగుతున్నారు. అలాగా మన హిందువులు చేయలేకపోతున్నారండి.
అంటే మన హిందువులు కనీసం ఎవరైతే ఫేవర్ చేస్తారో ఫేస్బుక్ లో నేను వాళ్ళకి ఫోటో పెడితే కూడా ఏమనుకుంటారో ఉన్నారండి చాలా మంది.
చేస్తానండి మన వెంకట్ గారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన సిటీని డెవలప్ చేయడం కోసం చాలా ఆలయాలను తీసేసి తొలగించారండి.
తొలగిస్తే
ఎంపీ గాని మన స్థానిక ఎంపీ హిందూ ఎంపీ గాని హిందూ ఎమ్మెల్యే గాని దానికి అడ్డుకోలేదండి. కానీ అక్కడ దుర్గాదేవి గుడి పక్కన చాలా దుర్మార్గంగా 5 అడుగుల దగ్గరలో ఉన్నటువంటి ముస్లిం సముదాయం తాలూకు కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడాన్ని తొలగించడానికి వస్తే జలీల్ ఖాన్ అనే ఒక స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఏక మందిర హైకే తోడనే కెలియే ఆమర మసీద్కే పాస్ ఆగేతాంకో మాకు మసీద్ దగ్గరికి వస్తే కనుక మాకు రాజకీయం వద్దు నాకు అసలు ఏం వద్దు అని చెప్పి ఆయన చాలా బాహాటంగా చెప్పగలిగాడండి. అయితే మనకి ఉన్న ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ మన 40 గుళ్ళని డిఫెండ్ చేయడానికి ముందుకు రాలేదండి.
అంటే ప్రజలు కూడా అండి మనం మనం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రజలు కూడా క్వశ్చన్ చేయాలి. ప్రజలు కూడా మీరెందుకు గుళ్ళు ఇంతవరకు 40 గుళ్ళు మనం రోడ్డు ఎక్స్టెన్షన్ కి కూలగొట్టేశారు. ఓకే అది వేరియస్ కారణాల వల్ల దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు అదంతా ఓకే. కానీ మళ్ళీ ఇప్పటి వరకు ఒక్కటి కన్నా ఎక్కడన్నా వచ్చిందా అని అట్లీస్ట్ అంటే మనం క్వశ్చన్ అన్నా చేయగలం. అంటే మన ధర్మం మీద మనం ఒక దాడి జరిగినప్పుడు మనం డెఫినెట్ గా క్వశ్చన్ చేయగలగాలి అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. సో నేను పార్టీ గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు ఎవరి పార్టీస్ వాళ్ళకు ఉంటే తప్పలేదు. నేను చెప్పేది భారతీయత మన బాధ్యత. అంటే భారతీయత గురించి మనం ఆలోచించేటప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. 10 మంది క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే యూనిటీ బయటపడింది.
మీరు చెప్పిన చాలా మంచి పాయింట్ అర్థం చేసుకోవాల్సింది అంటే నేను ఏ పార్టీలో ఉండొచ్చు కానీ ధర్మం కోసం దేశం కోసం ఆలోచిస్తూ ఆ పార్టీ నుంచి వాళ్ళు పని చేయించుకోగలగాలండి.
ఎస్ 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 అది అది చాలా ముఖ్యం అండి. యాక్చువల్గా ఇక్కడ కూడా అది లాబింగ్ పవర్ అంటారు కదా. ఎప్పుడైతే మనకి లాబింగ్ పవర్ పెరుగుతుందో మన చెప్పిన మాట వింటారు. ఇప్పుడు టీటీడీలో కూడా జరుగుతుంది అదే కదండి. టీటీడీలో మనకు చూస్తే లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి వస్తున్న న్యూస్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటే కనుక టీటీడీలో 1000 కోట్ల ఆదాయం 2014-15 ఉంటే కనుక ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫార్మ్స్ లో వేశారు. కానీ లాస్ట్ 2 సంవత్సరాల్లో చూస్తే కనుక 900 కోట్లు 1000 కోట్ల ఉన్న ఆదాయంలో కేవలం 260 కోట్లు ఎంతో లెస్ దాన్ 25% మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ లో వెళ్ళిపోయినాయి. అంటే ఈ రోజు ఒక ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఈ ప్రభుత్వాలు అనేది ఏమి శాశ్వతం ఏం కాదు కదా. సో మన దేశం మన ధర్మం శాశ్వతం. సో దాన్ని పరిరక్షించుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయాలి. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండొచ్చు మనం క్వశ్చన్ చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే క్వశ్చన్ చేయాలి. ఎవరున్నా సరే క్వశ్చన్ చేయాలి. ఇట్స్ నాట్ సెంట్రల్ ఎవరున్నారు స్టేట్లు ఎవరున్నారని కాకుండా జస్ట్ వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్ అని నేను అనుకుంటాను. మన భారతీయత మన బాధ్యతలు కూడా. భారతీయత అంటే కేవలం మన ఇంట్లో పూజ చేసుకొని మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవటం మాత్రమే కాదు మన ఆలోచన దృష్టికోణం కూడా మారాలి. మీరు ఈ ఈ విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలని నేను అనుకుంటాను ఉమ్మగారు.
వెంకట్ గారు ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ తిరుపతికి ఈ 4-5 ఏళ్ళు వచ్చిన ఆదాయము దగ్గర దగ్గర 1,2,3,4,5,000 కోట్లు అయితేనండి ఆ దగ్గర దగ్గర 1,600 కోట్ల వరకు మతమయమైందండి. ఇది అంటే ఏమైందో తెలియదు అండి. బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదు.
అవును అంటే చాలా వరకు గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ కి గవర్నమెంట్ వీటికి వెళ్ళినాయి అని చెప్పారండి. శ్రోతలందరికీ ఒక్క నిమిషం ఉమ్మగారు శ్రోతలందరూ తెలియజేసింది ఏంటంటే మనం సేవ్ టెంపుల్స్ మందిర్ స్వరాజ్ అనే ఒక మూమెంట్ నడుస్తుంది ప్రస్తుతం. అంటే వీ షుడ్ టేక్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ టెంపుల్స్ బ్యాక్ టు ద ధార్మిక్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ బై ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో పాలిటిక్స్ నుంచి వీటిని బయటికి తీసుకురావాలి అనే ఒక మూమెంట్ చాలా ముమ్మరంగా జరుగుతుంది. సో లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో కూడా భారతీయత మన బాధ్యతలో లాస్ట్ 2 ఎపిసోడ్స్ దీని గురించే మనం చర్చించడం జరిగింది. ఎవరన్నా పాడ్కాస్ట్ వినాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన mindmedia.com లో భారతీయత మన బాధ్యతలో ఈ పాడ్కాస్ట్ సేవ్ టెంపుల్స్ అని మీరు కొట్టండి మీకు వస్తుంది. ఆ పాడ్కాస్ట్ వినండి. ఎంత అవినీతి జరుగుతుంది అనేది మనం లెక్క కూడా గట్టలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 70,000 ఎకరాలు టెంపుల్ భూమి, 70,000 ఎకరాలు కబ్జాలో ఉన్నాయంటే మనం ఇది ఎంత ఆర్గనైజ్డ్ గా పనిచేస్తుంది, మన గవర్నమెంట్ టెంపుల్స్ కంట్రోల్లో తీసుకోవటం వల్ల ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే ఒక పక్కనేమో అర్చకులకి జీతాలు ఇవ్వటానికి కుదరదు, కానీ ఇట్లా అవినీతి చేసుకోవటానికి మాత్రం డబ్బులు దొరుకుతాయి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఉమా గారు, ఇక్కడ ఒకటి విషయం తెలియాల్సింది ఏంటంటే, చాలా మందికి ఇక్కడ ఒక ఒక విషయం గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు టీటీడీలో సమర్సత ఫౌండేషన్ అని ఉంది, మీరు గూగుల్ చేసినా కూడా వస్తుంది. ఈ సమర్సత ఫౌండేషన్ వాళ్ళు రూరల్ ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో, అంటే రూరల్ ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో ఒక 500,000 రూపాయలతో ఒక చిన్న గుడి కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా సమర్సత ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ 2015 అట్టుకుంటా, ఆంధ్రప్రదేశ్ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 2015 స్టార్ట్ చేసిన సమర్సత ఫౌండేషన్ వాళ్ళు ప్రతి మారుమూల ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఎక్కడైతే మనం ధర్మాన్ని ఎక్కువగా పట్టుకోవాల్సిన అవసరం ఉందో, ధర్మాన్ని చివరి లెగ్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందో, అలాంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ అప్రూవల్లో గనక ఒక 200 గజాల స్థలం లేకపోతే 150 గజాల స్థలం గనక మీరు పంచాయతీ తరపు నుంచి సమర్సత ఫౌండేషన్ వారికి ఇస్తే గనక సమర్సత ఫౌండేషన్ వాళ్ళు అక్కడ టెంపుల్ కడుతున్నారండి. ఇప్పటికీ సుమారు నాకు తెలిసిన లెక్క ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ గత 3 సంవత్సరాల నుంచి సుమారు ఒక 500 టెంపుల్స్ ఈ 13 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల్లో కట్టడం జరిగింది. దీని వల్ల ఎంత ధర్మరక్షణ జరుగుతుందంటే, నేను పర్సనల్ గా లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు నెల్లూరు వెళ్ళాను, నెల్లూరులో సమర్సత ఫౌండేషన్ వాళ్ళు కట్టినటువంటి 4 టెంపుల్స్ కి నేను విజిట్ చేశాను పర్సనల్ గా. అక్కడ ఉన్న వాళ్ళండి వాళ్ళకున్న ధర్మ నిరతి మనం చెప్పాలంటే మనలో కూడా చాలా మందికి ఉండదు అని అంటాం, ఎటువంటి ఆశ్చర్యం లేదు. నేను ఇంకొకసారి
ఆలోచించలేదండి, వాళ్ళకి మనకంటే కూడా దైవభక్తి ఉందండి వాళ్ళకి, ట్రైబల్ పీపుల్ గానీ ఎస్సీ ఎస్టీ సోదరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కాలనీస్ లోని జాలర్లు ఫిషర్మెన్స్ ఉన్న ఏరియాస్ లోని ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇది ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మహానుభావులు ఆయన కాలం చేశారు ప్రసాద్ గారు అని చెప్పి, అప్పుడు తిరుపతికి ఉన్నారండి ఆయన చైర్మన్ గా ఉన్నారు ప్రసాద్ గారు, అవునండి నిధులు నిలిపేశారు, వాలంటీర్స్ కి జీతాలు రావట్లేదండి.
అబ్బా, అంటే ఇంత మంచి కార్యక్రమం, ఇంత ధర్మానికి మంచి జరుగుతున్నా కూడా, అంటే ఇది ఏం ప్రభుత్వం సొమ్ము కాదు కదండి, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కాబట్టి మైనారిటీ ఓట్స్ కోసం, అపీజ్మెంట్ కోసం ప్రస్తుత ప్రభుత్వం తిరుపతి దేవస్థానం మన హిందువులు వేసిన డబ్బుతో కట్టి ఆలయాలను కూడా ఆపేశారండి.
అంటే మన హిందువులు మన స్వామి వారికి ధర్మాన్ని పరిరక్షణ కోసమో లేకపోతే ధర్మ జాగరణ కోసమో డబ్బులు వేసినా కూడా మన టెంపుల్ లో ఇట్లా ఆగిపోతే ఇక, అంటే మైనారిటీ అపీస్మెంట్ కోసం మనల్ని ఏమైనా చేస్తారా? సరే శ్రోతలారా,
కలిసి దీని ఎక్సర్సైజ్ తీసుకొచ్చారు ముందుకి, భగవంతుడి దయ వల్ల ఒక సంస్థ దీన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, మరి ఏమవుతుందో చూద్దామండి.
లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అన్నిటికీ మనం మన ప్రయత్నం మనం చేస్తూనే స్వామి వారి మీద మనం దయ ఉంచాలని అనుకుందాము. తర్వాత ఈ షో విన్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ షో ప్రతి మంగళవారం ఇండియాలో కనుక అయితే కనుక మంగళవారం 9 to 10, అలాగే యుఎస్ లో ఉన్న వాళ్ళకైతే కనుక పసిఫిక్ టైమ్ జోన్ లో 7:30 to 8:30 ఉంటుంది. సో మీరు ఈ మైండ్ మీడియా యాప్ లో ఈ షో వినొచ్చు. ఈ షో విన్నన్న ఫ్రెండ్స్ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు. మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కనుక నాకు పింగ్ చేయొచ్చు, అలాగే ఫేస్బుక్ లో కనుక వెంకట్ ఉట్టుకూరి అని టైప్ చేసిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మాకు తోచిన రీతిలో ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. సో యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు వినండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త టాపిక్ తో, మరొక కొత్త గెస్ట్ తో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయత మన బాధ్యత ఈ షో ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై భారత్. థ్యాంక్ యూ ఉమా గారు.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ వట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం February 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్స్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్స్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిసనర్స్ డిస్క్రిషన్ ఈజ్ అడ్వైజ్డ్.